గనుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీకు వందనాలు. మీరు మమ్మను నడిపించడానికి వాగ్దానం చేసిన సత్యస్వరూపి యొక్క పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు. ఈ నూతన దినం 18వ తేదీని బట్టి మీకు వందనాలు. స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు అని స్తుతిస్తూ ఉన్నా. నిన్న మధ్యాహ్నం స్త్రీల సహవాసాలు జరిగిన బైబిల్ స్టడీస్ ని బట్టి మీకు వందనాలు. సాయంకాలం జిల్లాలో జరిగిన బైబిల్ స్టడీస్ ని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలు మాట్లాడగలుగుతా ఉన్నారు, సంభాషించగలుగుతా ఉన్నారు, ఆలోచించడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. మరొకసారి ఈ ఉదయకాలం మీ సన్నిధిని కోరుకుంటూ ఉన్నాం. బైబిల్ స్టడీకి ముందుకొచ్చిన సందీప్ ను, దయా మాథ్యూస్ ను, సుధాను, రిప్కా, సురేష్ స్వరూపాలు మీరు బలపరచండి. మా సంభాషణ, మా చర్చ వచ్చిన వారందరికీ ఆశీర్వాదకరంగా, మాకును ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మధ్యాహ్నం మా ప్రభు ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపడుతూ ఉన్నా. మా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ సాయంకాలం కూడా ప్రతిష్ట ఆరాధనలో మీ సన్నిధి తోడుగా ఉంచి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ దినాన్ని మీరు మార్చమని వేడుకుంటూ ఉన్నా. సాయంకాలం జరగనున్న నూతన సహవాస ప్రతిష్ట ఆరాధన, జగిత్యాల నూతన సహవాస ప్రతిష్ట ఆరాధనను దీవెనకరంగా మీరు మార్చండి. అట్లాగే ఈ ఉదయకాలం మమ్మను ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ప్రియులు, ఏపీ టీచర్ సహవాసాలను కూడా మీరు బలపరచండి. విదాయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి ఉదయకాల బైబిల్ స్టడీకి ఆహ్వానం. అట్లాగే బైబిల్ స్టడీలో చురుగ్గా పాల్గొనడానికి ముందుకొచ్చిన ట్రైనింగ్ టీమ్ కి మనం మొదటిగా చదివిన వాక్యం మీకు ఎట్లా అర్థమైందో, ఎవరు వచ్చిన భాగాన్ని వాళ్ళు వివరించాలి, వివరించిన వచ్చిన భాగాలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ టీం సభ్యులు సరిచేయాలి. మొదటిగా 13వ వచనం సందీప్.
ప్రైలాడ్ సార్, జ్ఞానులు వారు వెళ్ళిన వాళ్ళు దేశానికి వెళ్ళిన తర్వాత దూత యోసేపుకు ప్రత్యక్షమై ఆ శిశువును చంపాలని హేరోదు వెదకబోతున్నాడని, ఆ శిశువును ఆయన తల్లిని, ఐగుప్తునకు మీ ఇద్దరు పారిపోండి, నేను చెప్పు వరకు అక్కడే ఉండమని దూత ఆజ్ఞాపించింది సార్.
14:15 దయా మాథ్యూస్.
సార్, ప్రెసిడెంట్ సార్, మరి దేవుని దూత ద్వారా హెచ్చరించబడిన వాడుగా మరి యేసప్ప గారు మరి మరియమ్మ గారిని తీసుకుని, యేసప్రభుల వారిని తీసుకుని మరి వెను వెంటనే అక్కడి నుంచి ప్రయాణమైనట్లుగా మరి 14:15 చూస్తాం సార్. ప్రవక్త ద్వారా ప్రభు సంచిన మాట నెరవేర్చబడినట్లు మరి హేరో మరణమ వరకు వారు అక్కడే ఉన్నట్లుగా మరి ఈ 2 వచనాల్లో చూస్తున్నాము సార్. ప్రైజ్ లెస్.
16:17 సూరా.
వందనాలు సార్. జ్ఞానులు రాజకుమారుడు పుడతాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా హేరోదు కుటుంబం కూడా పుట్టి ఉన్నట్టారనేసి వాళ్ళు డైరెక్ట్ గా అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ లేడు అనుకుని వాళ్ళు లేరు అనేసి వెళ్ళిపోయినప్పుడు రాజు దాన్ని అవమానంగా తీసుకుని వాళ్ళు బయలుదేరినటువంటి సమయాన్ని కాలిక్యులేట్ చేసుకుని 2.5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్న బిడ్డలు ప్రాముఖ్యంగా సంహరించినట్టుగా
వాదించారు. మాట్లాడుతున్నట్టుగా వస్తుంది.
వాయిస్ రాలేదు సార్.
వస్తుంది, ఇప్పుడు కొంచెం తేటగా ఉంది, మాట్లాడు
సార్. సార్, 16వ వచనం ప్రకారంగా జ్ఞానులు డైరెక్ట్ గా రాజు అనగానే హేరోదు రాజుగా ఉన్నారు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్లారు. అక్కడ శిశువు జన్మించలేదు అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ కాదా వేరొక చోట అనుకుని వాళ్ళు వెళ్లిపోయిన క్రమాన్ని బట్టి అతను అవమాన భారంగా తీసుకుని వాళ్ళు బయలుదేరినటువంటి సమయాన్ని కాలిక్యులేట్ చేసుకుని రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగ శిష్యులందరినీ కూడా చంపివేయాలని ఆర్డర్స్ ఇచ్చినట్టుగా ఇక్కడ 16వ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి అక్కడ రామాలో అంగలార్పు ఏడుపు వినపడినట్టుగా నాకు అర్థమైంది సార్.
18-19
రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనులక ఉండెనని యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో అంటే ఇశ్రాయేలుకు తల్లిగా రాహేలును సంబోధించినట్లు ఆమె పిల్లలు వధించబడిన కారణాన్ని బట్టి లేకపోతే బెత్లెహేములో ఉన్న తల్లులు అందరూ కూడా ఏడ్చినారు అనే ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడిందని చెప్పబడింది సార్. హేరోదు చనిపోయినాడు అనే విషయము స్వప్నమందు యోసేపుకు దూత ప్రత్యక్షమై చెప్పింది అని అర్థమైంది సార్.
20-21 సురేష్
ఉందా సార్? 20వ వచనం నుంచి ఐగుప్తు దేశంలో ఉన్న ఆ శిశువు అలాగే తల్లి మరియా యోసేపు గారు దూత చెప్పిన మాటలను బట్టి పైన ఇక్కడ వీళ్ళు బయలుదేరి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశానికి బయలుదేరినట్లుగా అర్థమవుతాం సార్. 21వ వచనంలో ఎవరైతే ఆ ప్రాణాలను తీసి చూసిన హీరోదు ఉన్నాడో అతను చనిపోయాడు అనే విషయం కూడా స్పష్టంగా అర్థమైంది. వెంటనే ఆ దూత చెప్పిన సెలవుని దాన్ని బట్టి శిశువుని తల్లిని తోడుకొని అతను ఇజ్రాయెల్ దేశానికి వచ్చాను అనే మాట అంటే బయలుదేరారు అనే మాట మాత్రమే అర్థమవుతా ఉంది సార్. ఎందుకంటే తర్వాత వచ్చిన వాళ్ళ నుంచి మనకి వాళ్ళు ప్లేస్ మార్చారు అన్నట్టుగా అర్థమవుతా ఉంది సార్.
22-23
హేరోదు రాజు చనిపోయాడు సార్. అతనికి మారుగా అతని కుమారుడైనటువంటి అర్కెలయ యూదా దేశం ఏలుచున్నాడు. అది విన్నటువంటి మరియా యోసేపులు అక్కడికి వెళ్లడానికి భయపడి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే గలియా ప్రాంతంలోని నజరేతను ఊరికి వెళ్లి అక్కడ కాపురమున్నారు సార్. ఆయన నజరేడని ప్రవక్తలు చెప్పబడినటువంటి మాట నెరవేరబడాలి గనక ఇలా జరిగింది సార్
అన్నకర్తమేంటి. ఆరుగురు స్పష్టంగా వాక్యాన్ని చదివారు. ఆరుగురు ధైర్యంగా మీ వాక్యాలు పైన వ్యాఖ్యానం మీకేమర్థమైందో మీ సొంత మాటల్లో కూడా చక్కగా చెప్పారు. సో టీం సభ్యుల్లో మాట్లాడిన వ్యాఖ్యానాలు చేసిన వారిలో ఏమైనా చెప్పిన విషయాలు సరిగ్గా చెప్పలేదు, నేను ఇంకా బాగా చెప్తాను అనుకుంటే చెప్పొచ్చు. ఆ వాక్యాల మీద మీరు మాట్లాడవచ్చు. చెప్పిన విషయాలు అక్కడ తప్పు చెప్పారు, సరిగ్గా చెప్పలేదు, నేను సరిగ్గా చెప్తాను అనుకున్నా మాట్లాడవచ్చు. మీ వ్యాఖ్యానాలే కాకుండా హోల్ టెక్స్ట్ 13-23 వచనాల్లో ఏదైనా బెటర్ గా మీరు ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మాట్లాడవచ్చు. ఎవరైనా ఓకే, కాబట్టి మీరు మాట్లాడేది ఏమీ లేదు అని అనుకుంటున్నాను. ఎవరిది వాళ్ళు చక్కగా మాట్లాడారనుకోవచ్చు, మీరేం మాట్లాడతండి. కాబట్టి ఎవరైనా ఒకరు ఈ 11 వచనాలను స్టోరీ కింద చెప్తారా, అంతా కలిపి ఒకరే మాట్లాడ పదమూడవ వచనం నుంచి 23వ వచనాల వరకు ఉన్న వచనాలను ఒకరే మాట్లాడాలి, స్టోరీ కింద చెప్పాలి. టీమ్ సభ్యులు
సార్ ప్రైస్ సార్
స్వరూప తీసుకోమన్నా.
ఓకే సార్. తూర్పు దేశపు జ్ఞానులు వెళ్లిపోయిన తర్వాత ప్రభుదూత స్వప్నమందు యూసుఫ్కు ప్రత్యక్షమై ఆ శిశువును చంపడానికి హేరోదు వెతకబోచున్నాడు, గనక నువ్వు ఇక్కడ ఉండొద్దు, శిశువును తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తు దేశానికి వెళ్లిపో, నేను నీకు చెప్పే వరకు మళ్ళీ ఇక్కడికి రావద్దు, నువ్వు అక్కడే ఉండాలని చెప్పారు సార్. అప్పుడు ఆ యూసుఫ్ ఆ శిశువును తల్లిని తీసుకుని ఆ స్వప్నమందు దూత చెప్పినట్లుగా మరి ఐగుప్తు దేశానికి వెళ్లి అక్కడ ఉన్నారు సార్. అయితే ప్రవక్త
ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరాలి గనక ఐగిప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అన్న మాట నెరవేరినట్లు మరి హేరోదు మరణించే వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు సార్. తర్వాత ఇక్కడ హేరోదు జ్ఞానులు తిరిగి వచ్చి నాకు చెప్పండి నేను వచ్చి ఆయనకు పూజిస్తా అన్నాడు కాబట్టి వాళ్ళు రాకుండా దేవుని చేత బోధింపబడవై వాళ్ళు వేరే మార్గము గుండా వెళ్లిపోయారు కాబట్టి దానికి హేరోదు రాజు బహు కోపం తెచ్చుకొని ఆ యొక్క బెత్లహేములో ఉన్నటువంటి బెత్లహేము దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ కూడా వధించడం జరిగింది సార్. దానికి కూడా రామాల అంగరాల్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వని జరిగెను. హేరోదు తన పిల్లల విషయమై ఏడ్చు వారు లేనందున ఓదార్పు పొందకుండెను అనే ఇరిమియా ద్వారా చెప్పబడినటువంటి వాక్యము ఈ విధంగా నెరవేరింది సార్. తర్వాత హేరోదు చనిపోయాడు అని మరలా ఏసేపుకు స్వప్నమందు దూత ప్రత్యక్షమై నువ్వు తల్లిని శిశువుని వెంట పెట్టుకుని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళని చెప్పడం జరిగింది సార్. తర్వాత వాళ్ళు వెళుతున్నప్పుడు ఆ శిశువు ప్రాణం తీర్చున్న వారు చనిపోయారు కానీ అతనికి మారుగా అతని కుమారుడు ఏలుచున్నాడన్న సంగతి విని అక్కడికి వెళ్లడానికి భయపడి స్వప్నమందు మరలా దేవుని చేత వాళ్ళు బోధింపబడిన వాళ్ళై గల్లయాలోని నజరేతన్ ఊరికి వెళ్లి అక్కడ కాపురం ఉన్నారు సార్. ఇది కూడా ప్రవక్త మాట నెరవేరినట్లుగా ఆయన గల్లయ్య ననబడతాడని చెప్పిన మాట నెరవేరాలి గనుక అలాగే జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ సార్.
స్వరూప అదే స్టేజ్ అంతా కూడా బాగా చెప్పగలిగింది. స్వరూప చెప్పిన స్టోరీలు ఏమైనా కరెక్షన్ ఏమైనా చెప్తారా? బాగానే ఉందా? మీకు స్వరూప చెప్పిన దాంట్లో తప్పేం కనిపించలేదా
సార్? వందనాలు సార్.
సురేష్
సార్ అంటే చివరిలో చిన్న మిస్టేక్ సార్, అదే గలీలయుడు అనబడతాడు అని చెప్పి సహోదరు చెప్పారు సార్, అది నజరేయుడు అనబడతాడు అనే
విషయాన్ని ఆ చిన్న కరెక్షన్, గలీలయుడు కాదు నజరేయుడు అని అనబడతాడు అన్నది నెరవేరింది ఆ మాట. అంత బాగా చెప్తుంది. చివరిలో కూడా మనం ఆ కరెక్షన్ చెప్పకపోతే తనకు అర్థం కాదు, వినేవారు కూడా అర్థం కాదు. కరెక్షన్స్ చెప్పడం కూడా అవసరమే. అందులో చాలా చక్కగా చెప్పింది తప్పు అని కాకుండా అంతా బాగా చెప్పింది, చిన్న కరెక్షన్ అని పాజిటివ్ లో చక్కగా సురేష్ మాట్లాడాడు. బాగుంది. మీరు 13 వచనాల 11 వచనాల మీద కూడా వ్యాఖ్యానం అటెస్ట్ వచ్చి ఒకరు బాగా చెప్పగలిగారు. బాగుంది. ఇక్కడ ఏమైనా 6 అర్థం కాని ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండే ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు. దాని ద్వారా కూడా కొంత డిస్కషన్ మనం ఇంకా ప్యాసేజ్ ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు ఏమన్నా ఉంటే మీరు మాట్లాడొచ్చు. అట్లాగే పార్టిసిపెంట్స్ కి ఈ ప్యాసేజ్ అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మీరు కూడా ప్రశ్నలు ఇవ్వచ్చు. మా టీమ్ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, టైం ఉంటే మీ ప్రశ్నలో కూడా వస్తాం.
సార్ 17వ వచనము కొద్దిగా వివరణ కావాలి సార్. అంటే రామాలు అంగలార్పు వినబడెను, ఏడ్పులు మహారోదన ధ్వని కలిగెను, రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకై ఉండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరును. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే వివరణ కొంచెం కావాలి.
వాస్తవానికి ఈ ప్యాసేజ్ లో టఫ్ గా కనిపించే వచనం ఆ రెండే, ఆ ప్రవచనం అలా కనిపిస్తుంది. బాగుంది, మంచి ఎలా అర్థం చేసుకోవాలన్న ప్రశ్న కూడా బాగుంది. ఏదో మనం జ్ఞానాన్ని ప్రదర్శించుకునే ప్రశ్నలు కాకుండా మనం అందరం కలిసి ప్యాసేజ్ ని అర్థం చేసుకోవడానికి సహాయకరమైన ప్రశ్నలు చక్కగా అడిగింది మాథ్యూస్. దయా మాథ్యూస్, ఏమైనా మిగతా వాళ్ళు ఎవరైనా దాని మీద స్టడీ చేసినా నీకు అవగాహన ఉన్నా దయా మాథ్యూస్ కు మీరు హెల్ప్ చేయొచ్చు. మాట్లాడు.
రామ అనే ఈ పట్టణము యెరూషలేముకి 5 మైళ్ళు లేకపోతే బెత్లహేముకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్. బెత్లహేములో దాని సకల ప్రాంతాల్లో కూడా 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ హేరోదు వధించినాడు కాబట్టి అక్కడ గొప్ప అంగలార్పు ఏడుపు అనేది వినబడింది. తర్వాత రాహేలు తన పిల్లల విషయమే అంటే బెన్యామీనీలకు ప్రత్యేకంగా వాళ్ళకి పంచిచ్చిన యెహోషువ పంచిన పట్టణంలో రామ కూడా ముఖ్యమైనది సార్. అక్కడ కూడా వధ జరిగింది. బెన్యామిన్ గోత్రము, యూదా గోత్రము, మనసే అర్ధగోత్రపు వారు అప్పటికి యూదులుగా పిలువబడినారు. వాళ్ళు తన పిల్లలు కాబట్టి చంపబడినారని కూడా అనుకోవచ్చు. ఇంకొకటి, ఇస్రాయేల్ తల్లి పోలికగా రాహేలును అంటే ఇది ఒక్కసారే కాదు కానీ యిర్మీయాలో చెప్పబడిన ఆ ప్రవచనము వాళ్ళను చెరదీసుకొని పోయినప్పుడు బబులోనుకు అక్కడికి అప్పుడు నెరవేర్చబడింది. మళ్ళీ అదే రోదన, అదే విధంగా బెత్లహేములో ఉన్న తల్లులు ఇస్రాయేల్ తల్లిగా పోల్చబడిన రాహేలు విషయమై కూడా పిల్లలందరూ చనిపోయినప్పుడు అనే ఓదార్పు పొందనులకు ఉండింది అనేది ఇక్కడ కూడా నెరవేర్చబడిందని అర్థమైంది సార్.
ఆ ప్రవచనం ఎక్కడుందో కూడా కోట్ చేస్తే బెటర్. యిర్మీయా
31:15 సార్.
31:15 యిర్మీయా. ఒకసారి దయా మాథ్యూస్ యిర్మీయా 31:15 చదువుతావు?
ఓకే సార్. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగళార్పు మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనలకు ఉన్నది.
కొంత వివరణ ఇచ్చింది, నీకేమన్నా క్లారిటీ వచ్చిందా? ఇంకా ఆయనకి డౌట్ ఉందా?
ఓకే సార్, అర్థమైంది. ఇంకొంచెం వివరణగా మీరు చెప్తే బాగుంటుంది సార్.
అట్లాగే నేను చెప్పడానికి బైబిల్ స్టడీ కాదు, మీరందరూ మాట్లాడడానికి నేను మౌనంగా ఉండి చివరిలో అవసరం అయితే మాట్లాడతాను. కాబట్టి నేను చెప్పాలి అని కాకుండా మీకు కావలసిన సమాధానం వచ్చింది లేదా చూడడం బాగుంటుంది సార్. ఇంకా తన క్లారిటీ కావాలంటుంది కాబట్టి గ్రూప్ సభ్యులు ఇంకెవరైనా క్లారిటీ ఇస్తారా?
చెల్లి బాగా చెప్పారు. వాస్తవానికి రాహేలు మన యాకోబు గారి యొక్క అత్యంత ఇష్టమైన భార్య ఉంటది. తనకి ఇద్దరు సంతానములు ఉంటారు. అందులో బెన్యామీన్ వంశస్థులు అక్కడ రామా అనే ప్రదేశంలో నివసించినట్టుగా మనకి ఉంది. మిగతా 5:2 కూడా బెత్లెహేము ఎఫత్రా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినా నా కొరకు ఇస్రాయేలీలను ఏలబో వాడిలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం అనేటువంటి మాటను బట్టి దాన్ని కుదించారు సార్. ఆ ప్రదేశాన్ని, ఆ బెత్లెహేము ఏరియాని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని బెత్లహేమ్లో నుంచే రాజు వస్తాడన్నటువంటి ఈ లేఖన నెరవేర్పు ఉంది కాబట్టి ఆ బెత్లహేమ్కి సమీపంగా ఉన్నటువంటి యూదులు నివసించేటువంటి రామ పట్టణంలో ఆయన వధ సాగించారు. ఇక్కడ మరి ఈ ఈ రాహేల్ గారి యొక్క మాట వచ్చిన విధానాన్ని కూడా చెల్లి చెప్పింది, దానికి సూటబుల్ ఆన్సర్. సో ఆ ప్రదేశాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే యూదులు నివసించేటువంటి ప్రదేశము అది కాబట్టి. అలాగే ఇక్కడే మనకి 7:7 వీళ్ళంతా పరిశీలిస్తారన్నమాట. జ్ఞానులందరూ పరిశీలించి చెప్తారు ఆ నక్షత్ర రహస్యం గురించి కూడా. దాన్ని బట్టి ఆ ప్రదేశాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. అక్కడ వధ జరిగింది 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా ఇస్తాం.
అంటే రామాపట్నంలో మాత్రమే వధ జరిగిందనా సుధా?
ఎక్స్క్లూజివ్ రామ ఆ బెత్లహేమ్ పరిసర ప్రాంతాల్లో సార్, 2 పట్టణాల్లో జరిగినట్టుగా ఉంది సార్.
ఒక పట్టణం కాదు, 2 పట్టణాలు, బెత్లహేమ్ పట్టణం, రామాపట్నంలో వధ జరిగిందని మాట్లాడుతున్నాను.
ప్రత్యక్షంలో తను సమాధి అక్కడ ఉంది సార్, ఆ ప్రసవ వేదంతోనే ఆవిడ చనిపోయింది, అక్కడ పాతి పెట్టబడతారని ఉంది.
రాహేల్ సమాధి కూడా రామలో ఉందా?
ఎస్ సార్.
ఓహో, ఈ కామెంటరీలో చెప్తున్నారా? ఇది ఏమైనా కామెంటరీలో చదివి మాట్లాడుతున్నావా, రాహేల్ సమాధి అక్కడ ఉందని?
అవును సార్, అవును సార్, కామెంటరీ.
ఓకే, కామెంటరీలో ఉన్నమాట. సరే ఓకే, బాగుంది. ఇంకెవరైనా చెప్పింది చెప్పొద్దు, ఇంకేమైనా యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయండి, లేకపోతే ఇద్దరు సరిపడంత సమాచారం ఇచ్చారు. ఇంకేమైనా ఫర్దర్ గా మాట్లాడతామంటే టీం సభ్యులు మాట్లాడచ్చు. దయా మ్యాచెస్ అక్కడ మనకేమర్థమవుతుందంటే, రామ అన్నది పట్నం పేరు, రాహేలు అన్నది యాకోబు రెండవ భార్య పేరు. సో ఇస్రాయేలీలు యాకోబు సంతానమే, ఇస్రాయేల్ గా పిలువబడ్డారు. అందులో రాహేలు సంతానం ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ రామాలో అంగలార్పు అన్నది ఆ ప్రాంతానికి సంబంధించింది. రాహేలు తన పిల్లల విషయమే ఏడుస్తుంది అన్న మాటది ఇస్రాయేల్ తల్లులందరికీ సంబంధించిన మాట. ఇక్కడ నీకు ఇంకా అర్థం కాలేదా, లేకపోతే ముందుకెళ్ళొచ్చా?
సార్ సార్ అర్థమైంది సార్, ముందుకెళ్ళొచ్చు సార్.
ఓకే అమ్మా. నువ్వు 19వ వచనం కోట్ చేసావు సామ్యుయేల్, ఏ 19వ వచనం అది? సరే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? చక్కటి ప్రవచనం, ఆ ప్రవచనాన్ని చాలా సులువుగానే మనం అర్థం చేసుకోగలిగాం. మీరు సిద్ధపడి వచ్చారు, చాలా సంతోషం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇక్కడ అర్థం చేసుకోవడానికి?
వందనాలు సార్. ఇంకో రిఫరెన్స్ ఇక్కడ, ఆ ప్రదేశం ఇస్రాయేల్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, సంఖ్యాకాండ 24:17 ఇస్రాయేలులో నుండి ఒక నక్షత్రం ఉదయించును అనేటువంటి ప్రవచనం నెరవేర్పండి సార్. ఆ నక్షత్రం అనే మాటని ఇక్కడ 2:7 ఇక్కడ హేరోదు జ్ఞానులు రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకున్న మాటను బట్టి ఈ 2 అనేటువంటి కూడా సెలెక్ట్ చేసుకుని 2 లోపు కంటే మించి ఉండరు శిశువు అనేసి వాళ్ళు ఒక అంచనా వేసి 2 లోపు ఉన్న బిడ్డలందరినీ కూడా వధించినట్టుగా ఉంది సార్.
సరే, ఎందుకే ఇందాక రాహేలు మృతి పొందిన స్థలం కొరకు సుధా మాట్లాడాడు, దానికి వాక్యాన్ని ఆ టీమ్ సభ్యులు ఆ గ్రూప్ సభ్యులు కోట్ చేశారు. ఆదికాండ 35:19 రాహేలు మృతి పొందితే ఆమెను ఆ బెత్లెహేమును ఎఫ్రతా మార్గమును పాతి పెట్టారు, రామాలో పాతి పెట్టారని కాదు గాని మేబీ ఆ పరిసర ప్రాంతం కానీ బెత్లెహేము ఎఫ్రతా రెండు ఒకటి ఆ మార్గంలో పాతి పెట్టారు. అది ఆదికాండ 35:19 కూడా కోట్ చేశారు టీమ్ సభ్యులు. థ్యాంక్ యూ ఆ గ్రూప్ సభ్యులు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనం ఈ ప్రవచనాన్ని బాగా అర్థం చేసుకున్నాం, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
స్వరూప సార్, యేసు ప్రభు వారు నజరేయుడు అనబడునని పిలువబడ్డాడు కదా సార్, ఎందుకు అలా పిలువబడ్డాడు సార్? బైబుల్ గ్రంథంలో యోహాను సువార్త 1:46 నత్తనీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అది ఉంది తప్ప ఎక్కడ కూడా బైబుల్లో.
నువ్వు ప్రశ్న అడిగావు, ఆ ప్రశ్న మాకు అర్థం కాకపోతే వ్యాఖ్యానం చేయదు గాని.
ఎందుకు పిలువబడ్డాడు సార్ ఒకసారి వివరించారు?
ప్రశ్న ఏంటంటే ఆ చివరి వచనం 2:23 ఆయన నజరేయుడు అనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరును. నజరేయుడు అనబడటం ఎందుకు అట్లాగా ఆ ప్రవక్తలు చెప్పారు, ఏంటి దాని ప్రత్యేకత అని అడుగుతా ఉంది స్వరూప. దీని మీద గ్రూప్ సభ్యులు ఏమైనా మాట్లాడతారా? గ్రూప్ సభ్యులు ఏమైనా మాట్లాడతారా? సురేష్ మాట్లాడు, తర్వాత రిక్క మాట్లాడుతుంది.
ఈ నజరేయుడు అని పిలవబడడానికి కూడా కారణం యేసుక్రీస్తు వారు జననం చాలా సాధారణంగా జరిగింది, అలాగే ఆయన చాలా అల్పమైన దాన్ని ఎంచుకున్నట్లుగా కూడా మనకి బైబిల్ గ్రంథం నుంచి అర్థమవుతా ఉంది సార్. అంటే ఈ నజరేతు అనే ఊరికి అప్పుడున్న పేరు ఏంటంటే ఆ ఊర్లో ఏ ప్రఖ్యాత లేదు, అంటే ఏ ప్రాధాన్యత లేని అనామకుడిని ఈ నజరేయుడు అనే పుట్టులో ఒక వ్యంగ్యంగా పిలవడానికి వాళ్ళు ఇష్టపడేవారు సార్. దాన్ని బట్టి ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆ ఊర్లో పుట్టి ఆ ఊర్లో పెరగడం జరిగిందని అర్థమవుతాం సార్. ఇంత సహోదరు చెప్పినట్టుగా యోహాను సువార్తలో కూడా మాట నజరేతు నుంచి మంచిదేదైనా రాగలదా, అంటే ఆ ఊర్లో ఆ ఉన్న ఆ యొక్క అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ ఊరికి ఎటువంటి ప్రాధాన్యత లేదు సార్. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన ఇతను నజరేయుడు ఆయన యేసు అనే మాటని అందరూ ఉపయోగించడం ఆ ఊరికి ఒక ప్రాముఖ్యత అనేది వచ్చిందని నాకు అర్థమవుతాం సార్.
సురేష్ తర్వాత మాట్లాడతావా
సార్? పాత నిబంధనలో ఎక్కడ ఆయన నజరేయుడు అనబడతాడనే మాట అదే మాటగా అయితే లేదు సార్. కానీ ఆ మాటకి ఆయన తృణీకరించబడతాడు, మనుషుల చేత విసర్జించబడతాడు అనడానికి సూచనగా ఆ ప్రవక్తలు ఆ విధంగా చెప్పిన మాటని ఇక్కడ మత్తయి ఇట్లా రాసినట్లు నేను చదివినా సార్.
ప్రవచనంలో నజరేయుడు అనబడతాడని ప్రవచనాల్లో లేవు అని మాట్లాడుతుంది తను. తను తృణీకరించబడతాడని మాత్రమే ఉంది అని అన్నారు. స్వరూప ఓడి 2:5 కోట్ చేశావు. ఏ 2:5 అమ్మా? ఆ పుస్తకాల పేర్లు కోట్ చేయండి, అంత పైపైన పెడుతున్నారు మెసేజ్. సరే, తృణీకరించబడతాడు, దాన్ని మత్తయి ఎలా రాశాడు అని కూడా రిప్లై వ్యాఖ్యానిస్తుంది. బాగుంది, ఇంకేమన్నా మాట్లాడతారా?
సార్ నేను కూడా ఎక్కడో ఒక దగ్గర చదువునాను సార్, గుర్తొచ్చింది సార్. అంటే ప్రవచనాలు కొన్ని రాయబడ్డాయి, కొన్ని చెప్పబడ్డాయి. అంటే చెప్పబడినటువంటి వాటిని అంటే నోటి మాటతో చెప్పారు, కానీ బైబిల్ అవి ప్రస్తావించినట్లుగా కొన్ని సందర్భాల్లో లేదు సార్. ఇప్పుడు నజరేతు అనేటువంటి ఆ గ్రామం అంటే దాని గురించి కూడా అది దానికి అంత ప్రత్యేకత లేదు. అంటే తిరస్కరించబడినటువంటి వాడు అంటే తక్కువగా చూశారు అనేటువంటి మాట నేను విన్నాను సార్. మరి ఆ ప్రదేశం నుంచి మరి అక్కడికి వెళ్ళాడు కాబట్టి మరి ఆయన చాలా తక్కువగా అంటే తృణీకరించినటువంటి వ్యక్తిగా తిరస్కరించినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి మాట నెరవేర్పుగా మరి నజరేయుడు అనేటువంటి మాట వచ్చిందని నేను విన్నాను సార్. ప్రైజ్ లర్స్.
రైట్ అమ్మా. అట్లాగే టీమ్ సభ్యులు ఏమంటున్నారంటే ఏషియా 53లో ఆయన తృణీకరించబడ్డాడు అన్న మాట ఉంది. ఈవెన్ ఇందాకలు మీరు కోట్ చేసిన యోహాన్ సువార్తలో నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? అది చిన్న గ్రామము, దానికి ఏ ప్రత్యేకత లేదు, అక్కడ ఎవరు పాపులర్ కాలేదు అన్నది యోహాన్ సువార్తలో చూస్తాం. దాన్ని మత్తయి గారు ఇలాగ కోట్ చేశాడు, కానీ నజరేయుడు అనబడతాడు అన్నది ప్రవచనాలు ఎక్కడా లేదు అన్న క్లారిటీ రిప్గా ఇచ్చింది. బాగుంది. ఈ ప్రశ్న అడిగిన స్వరూపకి ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇక్కడ నేను ఒక మాట ఏమంటానంటే, చాలా మంది తెలియక ఇదేదో గొప్ప పేరు అన్నట్టుగా క్రైస్తవులు పిలుస్తారు. పాట కూడా రాశారు కదా, నజరేయుడా నా యేసయ్య, నజరేయుడైన యేసు, నజరేతు వాడా అని ఇలా పాట వేస్తారు, పిలుస్తారు. గాని వాస్తవానికి అది అవమాన ఇన్సల్ట్ చేయడానికి వాడిన పేరు. నజరేయుడు అన్న పేరు ఇన్సల్ట్ చేయడానికి వాడబడ్డ పేరు. దాన్ని మనం అవగాహనతో పిలిస్తే తప్పేం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును బట్టి నజరేతు టూరిస్ట్ ప్లేస్ అయ్యింది, చాలా మంది ఆ ప్రాంతాన్ని చూస్తున్నారు, అందరికీ తెలిసిపోయింది యేసుక్రీస్తు ప్రభు ఆయన గొప్పతనాన్ని బట్టి విలువలేని ఆ ప్రాంతానికి విలువ వచ్చింది. కానీ నజరేయుడు అని మనం సంబోధించి ఆరాధిస్తున్నప్పుడు మేబీ మన అవగాహన సరిగ్గా లేక మనం అది ఏదో గొప్ప పేరు అన్నట్టుగా పిలుస్తాం, గాని అది వాళ్ళు ఆ నజరేతు వాడు అన్న మాట దగ్గర ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేశారు. చిన్నూరు కాబట్టి మనం పల్లెటూరుడు ఎర్రబసెక్కిచ్చాడు అని ఎట్లాగైతే ఇన్సల్ట్ గా మాట్లాడతాము, అట్లాంటి ఇన్సల్ట్ చేయడానికి వాడిన పేరు ప్రభు ఆ ఊరికి కూడా మహిమ తెచ్చాడు. అవగాహనతో మనం చూస్తే బాగుంటుంది.
మీరు అన్నట్లుగా ఇన్సల్ట్ కు రాయబడిన పేరు ప్లస్ తక్కువ చేసి మాట్లాడారు కాబట్టి దానికి పేరు రావడం కోసం అలా జరిగింది అన్న దానికి సార్, యోహాను సువార్త 19:19 పిలాతు యూదులకు రాజైన నజరేయుడు యేసు అని పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించాను. ఇది ఇది చక్కగా ఉంది కదా సార్, దానికి సరిపోతుంది.
అట్లాంటి వాక్యాలు చాలా వాక్యాలు కోట్ చేయొచ్చు మనకున్న పరిమిత సమయాల్లో, మిగతా వాక్యాల్లోకి వెళ్ళం గాని టెక్స్ట్ మాత్రం యేసుక్రీస్తు ప్రభు తను శామ్యూయేలు కోట్ చేస్తున్నాడు అపొస్తలుల కార్యాలు గ్రంథ 22:8 సౌలుకు యేసుక్రీస్తు ప్రభు దమస్కు మార్గంలో ప్రత్యక్షమైనప్పుడు నువ్వెవడవు అని అడిగితే ఆయన నేను నీ హింసించిన నజరీయుడవు యేసును అని ప్రభు చెప్పారు. అట్లాగే చాలా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. డౌట్ వస్తే క్రాస్ రిఫరెన్స్ కి వెళ్తాము, సరిగ్గా ఉంటే క్రాస్ రిఫరెన్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. బాగుంది, నజరేయుడు వాడు అనబడడం అది ఎందుకో సందర్భాన్ని కూడా మనం చూడగలిగాం. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా
సార్? దీనికి చిన్న అడిషన్ ఏంటంటే లూకా సువార్త 2:39 కూడా ఉంది సార్, అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలలియలోని నజరే తన ఊరికి తిరిగి వెళ్ళింది అన్నమాట ఉంది సార్.
కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒప్పుకున్న దాని మీద ఇక రిఫరెన్స్ తీసుకెళ్ళవుతున్నాను, అప్పుడు టైం వేస్ట్ అవుతుంది. అర్థం కానప్పుడు క్రాస్ రిఫరెన్స్లకి వెళ్దాం. నజరేయుడు వాడు అన్న మాటలు చాలా చోట ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ తీసుకుంటే టైం అయిపోతుంది. వేరే ప్రశ్నలుంటే మాట్లాడండి. ఇది ఎలాగే ఆ ప్రశ్న అడిగిన స్వరూపాకి అర్థమైంది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈవెన్ ప్రశ్నలే కాకుండా మీ అబ్జర్వేషన్స్ కూడా మాట్లాడచ్చు, అంటే స్టేట్మెంట్స్, నాకు ఈ వచనం బాగా నచ్చింది, ఇది నాకు ఎలాగనిపించింది అని స్టేట్మెంట్స్ కూడా మీరు చేయొచ్చు. అది కూడా బాగుంటుంది ఆ ప్యాసేజ్ లో నుంచి మీరు తీసుకునే మీరు చెప్పాలనుకుంటున్న సత్యాలు స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే మీరు బోల్డ్ గా మాట్లాడచ్చు. మీ స్టేట్మెంట్స్ మీద మాకు అభ్యంతరాలు ఉంటే మేము మళ్ళీ ప్రశ్న అడుగుతాం.
సార్ ఉన్నాను సార్.
సురేష్
సార్ 16 నుంచి నాకేం అర్థమవుతా ఉందంటే సార్, ఆ జ్ఞానులు వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి అనే మాటను బట్టి, అంటే జ్ఞానులకేమో యేసుక్రీస్తు వారు పుట్టిన టైం తెలుసు, ఆ రాజు దగ్గర ఉన్న యాజకులకు గాని శాస్త్రులకు గాని యేసుక్రీస్తు వారు పుట్టిన ప్లేస్ తెలుసు, అంటే ఒకరు తెలిసింది ఇంకొకరు తెలీదు అన్నట్లుగా ఈ రెండు కలిపి హేరోదు ఎగ్జాక్ట్ గా ఆ యొక్క ప్లేస్ ని ఆ ప్రాంతాన్ని ఆ సమయాన్ని గుర్తించగలిగి 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ కూడా చంపించాడు అన్నట్లుగా నాకు అర్థం అవుతుంది సార్.
విచిత్రంగా ఉంది వ్యాఖ్యానం. అంటే జ్ఞానులకేమో కాలం తెలుసు, వాళ్ళకేమో స్థలం తెలుసు, రెండు ఏమో శత్రువుకు తెలిసిపోయి ఆయన వాడుకున్నాడు. బానే ఉంది. ఇంకేమైనా మాట్లాడచ్చు? సందీప్
16 హేరోదు ఆ చిన్నపిల్లల్ని చంపినప్పుడు దేవుడు ఆ పిల్లల్ని ఎందుకు రక్షించలేదు, అసలు ఎందుకు అనుమతించినాడు సార్?
చాలా చక్కటి ప్రశ్న, అది సహజంగా వస్తుంది. ఏం పాపం చేశారని చెప్పి అంతమంది పిల్లలు చనిపోయారు, దానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడ పుట్టడం, ఇంకా యేసుక్రీస్తు ప్రభుని మనం పాయింట్అవుట్ చేయడానికి వాడడానికి ఇట్లాంటి ప్రశ్నలు కూడా వినబడతాయి. అంటే తను బాగా పాజిటివ్ గా అడిగాడు, ఏసై అక్కడ పుట్టడం బట్టే కదా అంత మంది చనిపోయారు, ఆయన పుడితే ఆ ప్రాంతానికి రక్షణ రావాలి, అభంశుభమైన పిల్లలు చనిపోవడం ఏంటి, దానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టు కారణం అవడం ఏంటి, దీన్ని దేవుడు ఎందుకు ఆపలేదు, అట్లాంటి హేతుబద్ధమైన ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్న ఏం తప్పు కాదు, అట్లాంటి ప్రశ్నను మనం ఎలా అర్థం చేసుకోవాలి? బాగుంది సందీప్. టీమ్ సభ్యులు ఏమైనా వ్యాఖ్యానం చేస్తారా? రవి మచిలీపట్నం ఏమంటాడంటే యేసయ్య నజరేయుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. యేసుక్రీస్తు ప్రభు సిగ్గుపడ్డాడని అంటలేదు, కానీ యూదులు మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభుని ఇతను ఎంత అని మాట్లాడడానికి ఇన్సల్ట్ గానే ఆ పదం వాడారు అని మాట్లాడుతున్నాను. సో ఆ పేరుతో పాటలు పాడడం ఇవన్నీ కూడా తప్పు అని నేను అంటలేదు, కానీ నేను చాలా సార్లు నజరేయుడైన యేసులత నజరేయుడా అని పాట పాడుతున్నప్పుడు అదేదో బిరుదు ఏమో అనుకునేవాడు. సో అది బిరుదు కాదు, అది బిరుదుగా ఇప్పుడు మారింది, కానీ వాస్తవానికి అది ఇన్సల్ట్ చేసే ప్రయత్నం అని చెప్పడం నా ఉద్దేశం తప్ప పోసన్న వాళ్ళు రాసిన కీర్తనల్ని తప్పుపడడం ఉద్దేశం కాదు. జస్ట్ రైట్ అండర్స్టాండింగ్ కొరకు ఆ మాట మాట్లాడుతున్నాను. వాడు పాట రాయడం తప్పు అనుకుంటున్నారు అనుకుంటున్నా, తప్పు కాదు. అంత సెన్సిటివ్ గా హోసన్న మీదకి వెళ్ళిపోవద్దు. నేను ఆ పాట కూడా పాడతాను. ఏమంటున్నానంటే దాన్ని బిరుదుగా చూస్తున్నాం, కానీ కాంటెక్స్ట్ ఇన్సల్ట్ చేయడానికి వాడారు అని చెప్పడం. హోసన్న పాటలు తప్పుపడడం కాదు, హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు మాత్రమే ఆ పాట రాయలేదు. సరే, ఓకే. దీని మీద సందీప్ అడిగిన ప్రశ్న మీద మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు.
వందనాలు సార్. సరే సార్, సందీప్ తమ్ముడు అడిగింది మంచి ప్రశ్న. ఏసయ్య అక్కడ జన్మించడం వల్ల అంత వధ రాలేదు, కానీ జ్ఞానులు నక్షత్రాన్ని విడిచిపెట్టి రాజు దగ్గరికి వెళ్ళటం వల్ల జరిగింది సార్.
ఫస్ట్ నుంచి సుధా ఈ వ్యాఖ్యానం చేస్తున్నాడు, ఐ అట్టర్లీ అబ్జెక్ట్. ఏ వ్యాఖ్యానం అయితే జ్ఞానులు సొంత జ్ఞానం వాడారు, దేవుడు నడిపింపు తప్పిపోయారు, అది దాన్ని ఎక్కడా బైబిల్లో జ్ఞానులు తప్పుపట్టలేదు, ఆ తప్పుపట్టే ప్రయత్నం ఒక సుధాకర్ మాత్రమే చేస్తున్నాడు అని నేను అంటాను. మిగతా టీం సభ్యులు ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు ఆ ప్యాసేజ్ మీద మాట్లాడినా సుధా అట్లాగే అప్రోచ్ అవుతున్నాడు కాబట్టి నేను స్ట్రాంగ్ అప్రోచ్ చేయాల్సి వస్తుంది. లేదు సుధా అన్న మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటే జస్ట్ సమర్థించండి, తప్పేం లేదు.
సార్, ఆ ప్రాంతంలో ఉన్న యేసుప్రభును ముందుగా చూసిన గొల్లలు వెళ్లి చెప్పి మేము రాజును చూసినామన్నా హేరోదు నమ్మడు సార్. ఎవరు వెళ్లి చెప్పినా నమ్మరు. అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు, తూర్పు దేశంలో జ్ఞానులు, వాళ్ళు చెప్తేనే ఆయన నమ్ముతాడు. ఆయన చెప్పినప్పుడే ఈ యిర్మీయా గ్రంథం 31:15 రాయబడిన ప్రవచనం నెరవేర్చబడుతుంది. దాని కొరకు దేవుడే అక్కడికి వాళ్ళని తీసుకొని వెళ్ళినట్టుగా నేను అనుకుంటున్నాను. వాళ్ళు
ఓకే, దేవుడే తీసుకెళ్లాడు ఈ ప్రవచనం నెరవేరడం కోసం, వాళ్ళ సొంత జ్ఞానం తెలియదు కాదు అని చెప్తా అంటది. సరే, ఇంకేమన్నా మాట్లాడతారా? మెయిన్ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఈయన డైవర్ట్ చేశాడు ఈయన స్టేట్మెంట్ తోటి. సాధారణంగా చేస్తా ఉంటాడు, మనం పట్టించుకోకూడదు. అయితే నేనేమంటానంటే ఆ పిల్లలు చనిపోవడాన్ని ఎలా తీసుకోవాలి, అంతమంది పిల్లలు చనిపోవడం ఏంటి, దాని మీద సందీప్ అడిగిన ప్రశ్న మీద ఫోకస్ పెట్టండి.
ఈ హేరోదు తన కుటుంబ సభ్యులందరినీ కూడా చంపించినట్లుగా వ్యాఖ్యానంలో చదివాను సార్. అంటే దీనికి హేరోదు రాజు యొక్క మూర్ఖత్వం, క్రూరత్వం కనిపిస్తా ఉంది సార్. అంతే తప్ప యేసు ప్రభు వారు అక్కడ పుట్టడం వల్ల దానికి కారణం కాదు. ఇందాక రిప్కా చెప్పినట్లు కూడా ఆ ప్రవచనం నెరవేర్చబడాలి కాబట్టి అలా జరిగి ఉండొచ్చు అని ఈ రెండు నేను అనుకుంటున్నాను సార్ ఈ విధంగా.
హేరోదు కారణము తప్ప యేసు ప్రభు దానికి కారణం కాదు అన్నది స్వరూప చెప్తున్న సమాధానం. ఇంకేమైనా మాట్లాడతారా? సందీప్, నీకేమన్నా టీం సభ్యులు సమాధానం చెప్పగలిగారా? ఆయన ఇంకా సాటిస్ఫై కాలేదండి, సాటిస్ఫై అయ్యేలా మాట్లాడండి.
సార్ వందనా సార్.
యా సురేష్
సార్, అంటే ఇక్కడ అంటే దేవుడు ఆయన అంటే పక్షపాతం చూపించాడు అనే విషయం అనే వర్షంలో తమ్ముడు సందీప్ అడుగుతున్నట్టు నాకు అర్థమైంది సార్. కానీ మనం రోమపత్రిక 3వ అధ్యాయం చూసినప్పుడు కొంతమంది అవిశ్వాసులుగా ఉంటున్నారు, అది దేవుడు చేసిన తప్ప అట్లా అనకూడదు అన్నట్లుగా అక్కడ పౌలుగా చెప్తా ఉంటారు సార్. వాస్తవానికి ఇక్కడ లేఖనం నెరవేర్పు నిమిత్తం అలా జరిగింది. రెండోది ఆ పిల్లలు పాపం ఏ పాపం పుణ్యం తెలియని వారు కదా, మరి చనిపోవడానికి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు అని దాన్ని బట్టి ఆయన సృష్టికర్తగా ఉన్న దేవుడు, ఆయన ఆయన సమస్తం సాధ్యం సార్. కాబట్టి అది ఆయన చిత్తం, ఆయన చిత్తాన్నే మనం ఖచ్చితంగా స్వీకరించాలి, దాన్ని అనుమతించాలి అనేది నాకు అర్థమవుతుంది.
అంతమంది పిల్లలు చనిపోవటం చంపబడటం వధ దేవుని చిత్తం, దేవుని ప్రవచనం, కాబట్టి దేవుడే దానికి కారణం అని అనుకోవచ్చు మీ వ్యాఖ్యానాలు బట్టి. ఇంకేమైనా మాట్లాడచ్చు. దానికి దేవుడి చిత్తం ప్రవక్తల ప్రవచనం అని అన్నప్పుడు ఇక దేవుడే దాన్ని అనుమతించాడు లేకపోతే జరిగించాడు, దేవుడే తూర్పు దేశపు జ్ఞానాన్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఈ సన్నివేశానికి కారణం దేవుడే, ఆ పిల్లల వదక కారణం దేవుడే అని కొంత భయంకరమైన వ్యాఖ్యానమే చేస్తున్నారు. కొంచెం ఆలోచించి మాట్లాడండి. నీల్ మహేశయ్య గారు తనేమంటదంటే మనిషి పాపం కారణం, రెండు చనిపోయిన పిల్లలందరూ దేవునితో క్షేమంగా ఉన్నారు, పాపం యొక్క పర్యావసానం. ఇక్కడ మనిషి పాపం అన్న మాట దగ్గర హేరోది యొక్క క్రూర స్వభావం స్వరూపాన్ని దాన్ని ఒకటి మనం తర్వాత పిల్లలు ఏమి నష్టపోలేదు, ప్రభు దగ్గర క్షేమంగా ఉన్నారు అని తను మెసేజ్ పెడుతుంది. ఏమైనా టీం సభ్యులు మాట్లాడతారా
సార్? వందనాలు సార్. నీలమ సిస్టర్ చెప్పిన దాంతో ఏకీభవిస్తా ఉన్నాను సార్. అంటే వాస్తవానికి మనం ఏమనుకుంటామంటే పుట్టి వెంటనే చనిపోవడం అంటే అది ఒక వాళ్ళు ఏదో పాపం చేశారో అన్నట్లుగా మనం ఫీల్ అవుతాం, కానీ వాస్తవానికి వాళ్ళు యేసుక్రీస్తు వారి జనన సమయంలో పుట్టడం వల్ల వాళ్ళు చక్కగా మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునితో నిత్యత్వంలో ఉండడం అనేది గొప్ప విషయంగా నాకు అర్థమవుతుంది.
ఓకే, పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, మనం చిన్నపిల్లలు పరలోక రాజ్యానికి వారసులు, అంతవరకు కొంత పాజిటివ్ గా తీసుకున్నా మరి తల్లి ఏడుస్తున్నారు కదా, అక్కడ గొప్ప వేదన రోదన వచ్చింది కదా, దాని వల్ల కొంత నష్టం జరిగింది కదా, అది ఆలోచించాలి. తర్వాత అనిల్ ఏమంటాడంటే రక్షకుడు పుట్టకుండా ఉండడానికి సాతాను ఎంతకైనా తెగిస్తాడు, కాబట్టి రక్షకుడిని చంపడానికి పిల్లలందరినీ చంపించాడు, ఇది సాతాను పని దేవుని పని కాదు అని అంటాడు అనిల్. ఓకే, తర్వాత రవి కూడా సాతాను క్రియ దేవుని కార్యం కాదు ఇది అని అంటాడు. ఓకే, సమయం అవుతుంది కాబట్టి నేను నా ఒపీనియన్ చెప్పి ముందుకు తీసుకెళ్తాను. మనం ఎక్కడ చూసినా ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినా వాడు వినాశనాన్ని కలగజేసేవాడు. ప్రాముఖ్యంగా తెలిసిన మాటే యోహాను సువార్త 8:44 ఆది నుండి వాడు నరహంతకుడు అని రాయబడింది. తర్వాత ప్రకటన 12:9 కూడా వాడు మోసగాడని రాయబడింది. మనం జనరల్ గా సాతాను ప్రాణం తీయడు అని అనుకుంటాం, కానీ సాతాను హంతకుడు అని బైబిల్ సంబోధించింది. యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి వాడు ఇక్కడ ప్రయత్నం చేశాడు. సేమ్ కాంటెస్ట్ మనం మోషే సందర్భంలో చూస్తాం. మోషే పుట్టగానే పిల్లలందరినీ చంపించే ప్రయత్నం, ఆ మోషే నాయకుడు వల్ల ప్రజల విమోచనని అడ్డగించడానికి యూదా పిల్లలందరినీ అక్కడ చంపించేయడం కూడా చూస్తాం. ఇక్కడ మోషే వంటి ప్రవక్త రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఇక్కడ వధ జరిగింది. సో అక్కడ వధ కాని ఇక్కడ వధ కాని మనం దేవుడు దీనికి కారణం కాదు. దేవుడు మోషేని పుట్టించాడు రక్షణ కార్యం, దేవుడు యేసు ప్రభును పంపించాడు రక్షణ కార్యం. శత్రువు ఆ రక్షణ కార్యాన్ని అడ్డుకోవడానికి చంపడానికి మోషేని చంపడానికి మగపిల్లలందరిని అక్కడ చంపించాడు, యేసయ్యని చంపడానికి మగపిల్లలందరిని ఇక్కడ చంపించాడు. హంతకుడిగా సాతాన్ మనకు అనిపిస్తున్నాడు తప్ప దేవుడు ప్రవచనం నెరవేర్చుకోవడానికి పిల్లలందరినీ ఇలా చేశాడు అన్నది ఆయన మంచితనాన్ని మనం తప్పు పట్టడం. మహోన్నతుడు అన్యాయం చేయడు అసంభవం, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. కానీ సాతాన్ హంతకుడు, వాడు చేసిన కార్యం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. మరి దేవుడు దాన్ని అనుమతించాడా అంటే సాతాన్ని ఏదేం తోటలోకి దేవుడు అనుమతించాడు. భూమి మీద వాడు నరకాన్ని పంపించకుండా కొంతకాలం విడిచిపెట్టాడు. సాతాన్ని ఉంచడమే దేవుడు అనుమతించడం తప్ప ఆ పిల్లల్ని చంపించడానికి అనుమతించాడా అని కాదు. ఇంకొక మాట నేను ఇక్కడ ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఈ సందర్భం యూదా బెత్లెహేమ పరిసర ప్రాంతాల్లో పిల్లలందరినీ వధించటం హృదయ విదారకరంగా ఉన్నా, అక్కడే కాదు చరిత్రలో నేడు చూసిన యుద్ధాలు, నేడు చూసిన ఈ ఎంతమంది ఊచకోత పోయి పడుతూ ఉన్నారు, ఈ పిల్లలు పెద్దలు జరుగుతున్న మోసము, అన్యాయాలు, దోచుకోవడం, దోపిడీ, బానిస వ్యవస్థ, ఈవెన్ గ్యాంగ్ రేపులు, ఇవన్నీ ఎట్లా తీసుకోవాలి? అవును, వాడు భూమి మీద ఉన్నాడు, వాడు మనుషులు పాడు చేస్తున్నాడు, మనుషులు మృగాల్లా మారుతున్నారు. హీరోదు పై కనబడుతున్న హీరోదు వెనకాల హీరోదుని ఆపరేట్ చేస్తుంది ఎవరు? సాతాన్. హిట్లర్ యూదుల్ని ఎంతమందిని చంపించాడు, నెపోలియన్ ఎంతమందిని చంపించాడు. మనం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుందంటే వాడు హంతకుడు, వాడు ప్రాణాలు తీయుడు అనుకోవద్దు. ప్రాణాలు తీయుడు అని ఒక యోగి సందర్భంలో ప్రాణం మీద అధికారం లేదు అనుకుంటాం, కానీ వాడు హంతకుడు, సారీ ఇక్కడ ఈ యోగి సందర్భంలో కూడా 10 మంది పిల్లలు, యోగి ప్రాణం తీయకపోయినా 10 మంది పిల్లలు ప్రాణాలు తీశాడు. యోగి ప్రాణం వరకు అనుమతించలేదు అన్నట్టుగా చూస్తాం, కానీ ఎవరు ప్రాణాలు జోలికి రాడు అనుకోవద్దు. వాడు హంతకుడు, వాడు చంపిస్తాడు. అయితే దేవుడు ఎందుకు అనుమతించాడు అన్న మాట దగ్గర చావు ఏమి నష్టం కాదు, చావు దేవుడి దగ్గరికి తీసుకెళ్లే మార్గం. కాబట్టి చచ్చిపోయారు అనుకోవద్దు, విశ్వాసికి చావు వరం. కాబట్టి చావును, మరణాన్ని నష్టంగా కాకుండా దానికి పన్నాగాలు పన్నుతా ఉన్న శత్రువును అర్థం చేసుకోవటం ఇక్కడ ప్రయోజనకరంగా, లేకపోతే ఇక్కడ అర్థవంతంగా ఉంటుంది. సో నా వ్యాఖ్యానం ముగిస్తున్నాను. నా వ్యాఖ్యానంతో విభేదిస్తే మాట్లాడచ్చు, లేకపోతే వేరే ఆలోచన ఉన్నా కూడా మీరు మాట్లాడచ్చు. ఈ పాయింట్ ఈ వ్యూలో ఆలోచించండి, మీకేమైనా ఉపయోగపడుతుంది. ఇందాక నెపోలియన్ అన్నాను, హిట్లర్ కోట్ చేశాను ఆల్రెడీ. ఈవెన్ మంచి మాట యోహాన్ సువార్త 10:10 కూడా కోట్ చేశాడు శామ్యుయేల్. దొంగ దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. యేసు గొర్రెలకు జీవం, సమృద్ధి జీవం కలగజేయడానికి వచ్చాడు. ఇక్కడ మళ్ళా ఈ మాట మాట్లాడతాను, దేవుడు అనుమతించాడు ప్రవచనం నెరవేరాలన్న మాటలో దేవుణ్ణి దీనికి కారకుని చేసే చేసే ప్రమాదం. దేవుడు దీనికి కారకుడు కాదు, సాతాను దీనికి కారకుడు, హీరోదు దీనికి కారకుడు. రక్షకుణ్ణి పుట్టించి విమోచించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, రక్షకుణ్ణి చంపించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఇక్కడ మనం చూడాలి. సందీప్, నీకేమైనా సమాధానం ఇవ్వగలిగామా?
సార్ అది
మనిషికి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే కదా సార్ హేరోదు ఇంతకు తెగించినాడు అనుకున్నాను సార్.
ఓకే అనుకో, తప్పే ఉంది. హీరోను కారకుని చేసినా పర్లేదు, తప్పలేదు. హీరోకి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాడు అని అంటాడు. సరే
వందనాలు సార్.
సుధా,
నేను ఇందాక చేసిన స్టేట్మెంట్ తీసుకున్నా, నిజంగా అర్థమైంది అది కరెక్ట్ కాదని. బట్ ఈ 13వ వచనంలో కూడా ప్రభు అక్కడ స్వప్నమందు దేవదూత చెప్తుంది కదా, ఇక్కడ హేరోదు ఆ శిశువులను సంహరించవాలని కుట్ర చేస్తున్నాడని కూడా ముందుగానే జరగక ముందుగానే చెప్పడం జరిగినది. హేరోదే చేయించాడు అనేది
చేయడం అక్కడే ఉంది, మన చదివిన ప్యాసేజ్ లోనే హేరోదు ఆ శిశువును చంపబోతున్నాడు అని దేవదూత మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ కారకుడుగా హేరోదు కనబడతాడు, హేరోదును ప్రేరేపించిన సంతకుడు సాతాను కనబడతాడు తప్ప ఇక్కడ రక్షకుడైన దేవుణ్ణి దీనికి కారకుడిని చేయటం అవగాహన లోపం. ఓకే సుధా, బాగుంది. రైట్, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సమయం అవుతా ఉంది, మనం ముగింపులోకి వెళ్ళాలి. ఉంటే మాట్లాడండి.
సార్ వందనం సార్.
సురేష్
సార్, 19వ వచనంలో ఇక్కడ ఏ రోజు చనిపోయిన తర్వాత ప్రభు దూత వచ్చి ఐగుప్తు నుంచి నువ్వు ఇజ్రాయెల్ తీసుకుని వెళ్ళు అంటది అంటాడు. అట్లాగే 23వ వచనంలో చూస్తే మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు మళ్ళీ నజరేతికి వెళ్ళాలి, అర్కెలయ్య పరిపాలిస్తున్నాడు అతను కొడుకే అన్నట్టుగా, అంటే రెండు సార్లు అలా చెప్పడానికి కారణం ఆ లేఖ నెరవేరిపోయి యెషయా గ్రంథం 11:1 నుంచి లేఖ నెరవేర్పు నిమిత్తమే అలా అలా చెప్పాడు అనుకోవాలి సార్.
నువ్వు స్టేట్మెంట్ చేస్తున్నావా, ప్రశ్న అడుగుతున్నావా?
అంటే ఒక రకంగా స్టేట్మెంట్ లాగానే చెప్తా ఉన్నాను సార్.
చేయడం ప్రయోజనకరంగా ఉంటది. నేను ఎలా అనుకుంటున్నానంటే నీ స్టేట్మెంట్ ఏమైనా అపోజ్ చేస్తే మాట్లాడతారు, లేకపోతే కామ్ గా ఉంటే యాక్సెప్ట్ చేసినట్టు లెక్క. సో తనేమంటాడంటే ప్రవచనం నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు ప్రభు తిరిగి మరలా బెత్లెహేం ప్రాంతానికి కాకుండా నజరేతు ప్రాంతానికి 22-23 వచనాలు అరికిలా ఉన్నాడు కాబట్టి అది ప్రవచన నెరవేర్పులో భాగమని అక్కడ గ్రంథకర్త రాశాడు. దాన్నే మనం చూస్తున్నాం, అందులో విభేదాలు ఏమీ కనిపించట్లేదు. ఓకే, ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉంటే చేయండి, క్వశ్చన్స్ ఉంటే అడగండి. దాని ద్వారా ప్యాసేజ్ ఇంకా బెటర్ గా అర్థం చేసుకోగలుగుతాం.
ఓవరాల్ గా ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళు ఊరు వాళ్ళు వెళ్ళారు సార్, అక్కడ నుంచే జనాభా లెక్కలకి బయలుదేరారు సార్. ఇక్కడ లూకా 2:5 వచనంలో ఉంటుంది, లేక నెరవేర్పు గలలీయలోని నగరీతి నుండి యూదయాలోని బెత్లెహేమ్ కూడా దావీదు ఊరికి వీళ్ళు జనాభా లెక్కల కోసం వెళ్తారు.
లూకా సువార్త మీద మనం బైబిల్ స్టడీ చేయట్లా, మత్తయి సువార్త మీద బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఈ 13 వచనాల్లో వాళ్ళూరు వాళ్ళు వెళ్ళారని ఎక్కడుంది బాబు?
నజరేత్ అనేది యోసేఫ్ గారి యొక్క గ్రామం అని
చెప్తున్నాం. నజరేత్ యోసేఫ్ గారి యొక్క గ్రామమా?
ఎస్ సార్.
ఎక్కడుంది యోసేఫ్ గారి గ్రామం నజరేత్ అని? అమ్మగారు మేము నాన్నగారు ఊరికి నజరేత్, అమ్మగారు ఊరికి వెళ్ళలేదు, నాన్నగారు ఊరికి వెళ్ళారు, ఇట్లాగేమైనా ఉన్నాయా?
ఆ ఊరు అక్కడ స్పష్టంగా మనకి నజరేత్ అని మెన్షన్ చేశారు సార్, గలలియలోని నజరేతు అనేది.
ఎక్కడ మెన్షన్ చేశారు?
లూకా సువార్త 2:5 వచనంలో ఉంది సార్. ఇందాక అక్క అడిగిన ప్రశ్నకి దీనికి మొత్తానికి ఆన్సర్ వస్తుందని చెప్తున్నా.
అక్క ఏం ప్రశ్న అడిగింది? ఆ ప్రశ్న ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడంటే సురేష్, వాళ్ళు నజరేతుకి వెళ్ళటం అన్నది ప్రవచనం నెరవేర్పు నా స్టేట్మెంట్ అంటాడు. ప్రవచనం నెరవేర్పు అని అక్కడే రాయబడింది. ఇక స్టేట్మెంట్ అందులో ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఏముందిలే అని నేను క్లోజ్ చేస్తున్నాను. అక్కడ అదే రాశాడు మత్తయి గారు, అదే నువ్వు మాట్లాడుతున్నావు సురేష్ అంటున్నా. ఓకే,
అవునవును సార్, అవును సార్. సులువుగా అర్థం చేసుకోవడానికి ఇది ఒక రిఫరెన్స్ గా ఉంటుందని చెప్తున్నా.
అట్లాగే నువ్వు మాట్లాడితే కష్టంగా అర్థం అవుతుంది. At the end of Jesus killed by king's people. Yedarasha Nandarao garu. At the end Jesus killed by king's people. ఏదో బాగుంది కానీ కొంచెం తెలుగు భాషలో పెట్టినా మేము కొంచెం బెటర్గా అర్థం చేసుకుంటాం. అసలుకి మీకు రెండవ అధ్యాయం మన చదివిన 13వ వచనంలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మీరు ఎందుకు వాటి జోలికి వెళ్లకుండా పై పైన తిరుగుతా ఉన్నారు, మీకు ఆ పాయింట్లు టచ్ చేయట్లేదు అనిపిస్తుంది నాకు. ఈ టీమ్ సభ్యులు అందులో మనం నేర్చుకునే పాఠాలు, మనం ఆశ్చర్యపడే విషయాలు, విధేయత, మార్గనిర్దేశం, దేవదూతలు మాట్లాడడం, స్వప్న మందు మాట్లాడడం, దానికి ఎంత దూరం ట్రావెల్ చేయడం, ఎంత ఒబీడియన్స్, సబ్మిసివ్నెస్, ఆత్మీయ పాఠాలు చాలా ఉన్నాయి. అవి మీరు స్టేట్మెంట్ చేయొచ్చు, అవేమి అవి టచ్ చేయట్లేదు. మీరు రైట్, ప్రధానంగా నేను యోషేపు ఆ కుటుంబానికి పెద్ద ఎట్లాంటి విధేయత కలిగి ఉన్నాడు హోల్ ప్యాసేజ్ లో నాకు అదే కనబడుతుంది. మిగతాది కంటే కూడా నా కళ్ళకి ఎక్కువగా అదే కనబడుతుంది. 13వ వచనంలో స్వప్న మందు దూత ప్రత్యక్షమై బాబు తల్లిని బిడ్డను ఐగుప్తుకి తీసుకొని పో అన్నాడు. ఆయన తీసుకుపో అన్నాడు ఆ మాట బాగానే ఉంది, కానీ ఐగుప్తు ఈ బెత్లెహేము నుంచి ఐగుప్తుకి వెళ్ళాలంటే వాస్తవానికి సముద్రాలు దాటి వెళ్ళాలి. అంత దూర ప్రయాణం, అంత దూర ప్రయాణం చేయాలి. పని ఏమన్నా ఫ్లైట్ ఎక్కేళ్ళేదా, పని బైక్ వేసుకుని వెళ్ళేదా, గాడిద మీద తీసుకొని వెళ్ళాలి. ఎంత కష్టం, ఆయన నేను వెళ్ళలేను, నాకు కష్టం, నాకు దూరం, ఆ మాటలే రావట్లేదు ఆ మనిషి నోట. ఇంకా చెప్పాడు, దేవదూత చెప్పాడు, విధేయత యోసేపు చూపించాడు, అదే కనబడతాడు. సరే అడిగి వెళ్ళాడు, అడిగి వెళ్ళిన తర్వాత మళ్ళా దేవదూత మళ్ళా కనిపించాడు 16వ వచనంలో, ఇక 19వ వచనంలో. కాబట్టి హీరో చచ్చిపోయాడు కాబట్టి మళ్ళా ఇస్రాయల్ దేశానికి వచ్చి అన్నాడు. మళ్ళా అక్కడి నుంచి కాలు ఇచ్చుకుంటూ రావాలి, సుమారు 60 మైళ్ళు అని రాశారు. దానికి దీనికి దూరం 60 మైళ్ళు అని రాశారా, అంత దూరం మళ్ళా తిరిగి రావాలి. మళ్ళా తిరిగి తీసుకొచ్చాడు. మళ్ళా వచ్చిన తర్వాత సరే ఉన్న ప్లేస్కి వెళ్ళిపోదామంటే మళ్ళా దేవదూత అట్లా కాదు, అక్కడ కొడుకు ఉన్నాడు, వాడు కూడా సాతాను సంబంధే, కాబట్టి వద్దు అక్కడికి వెళ్ళొద్దు, నజరేతి తీసుకెళ్ళు అన్నాడు. మళ్ళా మాట్లాడతాడు, గప్ చెప్పు, ఏం చెప్తే అది నిజంగా కలలో దేవదూత మాట్లాడడం అది సరే జనరల్ కల వచ్చింది అని అనుకోవాలి. అలా కాదు, దేవుడు ఆజ్ఞాపించాడు, ఇక యోసేపు ఆచరించాలి అన్నట్టుగానే ఏం చెప్తే అది దూరము, భారము, కష్టము ఆ మాటలు యోసేపు నోట లేదు. ఎంత సబ్మిసివ్గా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ యోసేపు యొక్క ప్రత్యేకత కనబడుతూ ఉంది, దాని మీద కూడా మనం ఆలోచించవచ్చు.
సార్ ఒక సందేహం సార్, ప్రభు దూత అంటే ఏమైనా స్పెసిఫిక్ గా పేరు కానీ ఉందా
సార్? ప్రభు దూత అన్న దానికి ఏమైనా పేరు ఏమైనా చెప్తారా అని అడుగుతాడు సుధాకర్. టీమ్ సభ్యులు ఏమన్నా మాట్లాడతారా
సార్? ఉన్నా సార్.
చెప్పు సురేష్.
సార్ ఇక్కడ ప్రభు దూత అన్నప్పుడు బైబిల్ గ్రంథం చాలా సార్లు మనకు కనపడే ఆ దూత పేరు ఏంటంటే గాబ్రియల్ అనే దూత మనం ఎక్కువ చూస్తా ఉంటాం సార్. కానీ ఇక్కడ కూడా ఈ దూత గాబ్రియల్ దూత అని అనుకోవచ్చు సార్.
ఆ దూత పేరు గాబ్రియలు అని సురేష్ పేరు కూడా చెప్పేశాడు. ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు. ఆ దూత పేరు అడుగుతున్నాడు సుధా. సురేష్ గాబ్రియల్ అంటున్నాడు. నేతలు మాట్లాడతారా?
లూకాస్ వార్త 1:26 ఉంటారు సార్ గాబ్రియల్ దూత.
లూకాస్ వార్త 1:26 గాబ్రియల్ దూత పేరుతో కనబడ్డాడు కాబట్టి ఆయనే ఇక్కడ కనిపిస్తున్నాడు అని అని సందీప్ కోట్ చేస్తున్నాడు. నీకేమైనా సమాధానం వచ్చిందా సుధా?
సార్ మెసెంజర్ భూమిపైకి గబ్రేయలు కాబట్టి ఓకే సార్
మెసెంజర్ భూమిపైకి గాబ్రియల్ మాత్రమే అని బైబుల్ చెప్పట్లేదు. అదే లోకాసు వార్తలో దూతతో పాటు పరలోక సైన్య సమూహం కనబడ్డారు. కాబట్టి గాబ్రియల్ దూత అనుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఒక్క గాబ్రియల్ దూత మాత్రమే వచ్చాడు అనుకోవడానికి కాదు. కానీ పాసిబిలిటీస్, ఆ పేరు అక్కడ సేమ్ యేసుక్రీస్తు ప్రభు జనవృత్తాంతంలో సంబోధించబడే పేరు కాబట్టి ఈ స్వప్నం ముందు కూడా ఆయనే కావచ్చు అనుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఆయన ఒక్కడే అని కాదు. బాగుంది, మనం ముగించుకుంటూ బాగుంటుందేమో. ఆల్మోస్ట్ హెల్దీ డిస్కషన్ అయింది. అందులో ప్రవచనాలు కూడా ఇక్కడ కొంచెం మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చు. ఎందుకు ఈ ఒక్క ప్యాసేజ్ లోనే మూడు ప్రవచనాలు కోట్ చేశాడు మతయ్య గారు? ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏముంది? ఆయన ప్రవచనాలు కోట్ చేయడం వెనకాల ఆయన ఉద్దేశం, ఆథర్ ఇంటెన్షన్ ఏమన్నా మీరేమన్నా చెప్పగలుగుతారా?
అంటే యేసుక్రీస్తు వారు దావీదు వంశం నుండి వచ్చాడు, అలాగే ఆయన రాజు అనేది ఆయన నొక్కి చెప్తున్నాం కోసం ఎక్కువ ప్రవచనాలు ఈ తన సువార్తలు వాడుకున్నట్లుగా నాకు అర్థమవుతుంది.
యేసుక్రీస్తు వారు రాజు వంశంలో వచ్చాడా? ఏదో చెప్పా, మళ్ళా రిపీట్ చేయబాబు.
సార్ యేసుక్రీస్తు వారు దావీదు వంశం నుండి వచ్చాడు.
దావీదు వంశంలో వచ్చాడు, ఓకే. ఒకటి ఇంకా
ఎక్కువగా ప్రవచనాలు నెరవేర్పు నిమిత్తం వచ్చాడు, ఆయన యూదులు రాజుగా ఉన్నాడు అనే విషయాన్ని నొక్కి చెప్పడం కోసం ఆనాడు సమాజానికి ఆయన సువార్త రాసినట్టుగా అర్థమవుతుంది.
ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా? బాగుంది. ఆయన
సార్ యేసు వారు ప్రవచన పురుషుడు సార్. ఆయన జననం మొదలుకొని పునరుద్ధానము ఆరోహణం వరకు కూడా, ఆయన రాకడ తిరిగి రెండవ రాకడ వరకు కూడా ప్రతిదీ కూడా ప్రవచనాలు ప్రవచించబడ్డాయి సార్. ఆయన ప్రవచన పురుషుడు కాబట్టి ఇక్కడ మత్తయి అలా మూడు ప్రవచనాలు తీసుకున్నాడేమో నేను అనుకుంటున్నాను సార్.
స్వరూప స్టేట్మెంట్ ఎంత బాగుందంటే, మత్తయి సువార్త గ్రంథ రచన ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ గ్రంథాన్ని నమ్ముతారు, పాత నిబంధన గ్రంథాన్ని నమ్ముతారు. ఈయన ఆ పాత నిబంధన గ్రంథాల్లో రాయబడ్డ ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు ఈయనే అని వాళ్ళకి అర్థమయ్యేలాగా లింక్ చేస్తా ఉన్నాడు. ఎంత మంచి ప్రయత్నం. కాబట్టి ప్రవచనాలు రాస్తున్నప్పుడు అర్థం ఏంటంటే ఈయన ఆ ప్రవచన నెరవేర్పు, ఈయనే ఆయన అన్నదాన్ని, ఈయన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటిని మత్తయి కోట్ చేస్తున్నాడు. దాని ద్వారా యూదా సమాజం మన ఎదురు చూస్తున్న రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు అని వాళ్ళ కనెక్ట్ చేసుకోగలుగుతారు. అది మనకు కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవచ్చు. బాగుంది స్వరూప.
సార్ ఇక్కడ ఈ మొదల నుంచి ఇప్పటి వరకు కూడా స్వప్నమందు దేవదూత మాట్లాడాను అన్న మాట కదా, అంటే స్వప్నములో అంటే ఇది నిద్రలో అని కాదు కదా సార్? నాకు కన్ఫ్యూజన్.
స్వప్నం అంటే నిద్ర కాదా? మరి ఎందు
నిద్ర, నిద్ర అయితే కనుక నిద్రలోనే మాట్లాడతారా దూత, ప్రత్యక్షంగా మాట్లాడరా?
అదే నేనేమంటానంటే కొంచెం సుధా ఏమంటాడంటే, స్వప్నం అంటే నిద్ర కాదు కదా, ప్రత్యక్షంగా మాట్లాడా? లేదు స్వప్నం అంటే నిద్రే అని మీరు అంటే నిద్రలోనే మాట్లాడతాడా, ప్రత్యక్షంగా మాట్లాడా అని ఏదో కొంచెం అడుగుతా ఉన్నాడు. టీమ్ సభ్యులు ఏమైనా హెల్ప్ చేయొచ్చు ఆయనకి? సందీప్ మాట్లాడు.
మొదటి అధ్యాయము 18-25 బైబిల్ స్టడీ జరిగినప్పుడు స్వప్నం అంటే కల, దర్శనం అంటే మనం మెలుకున్నప్పుడు వస్తుందని డిస్కస్ చేసిన.
నా బాధ అదే, ఆల్రెడీ నేను ఎందుకు కొంచెం తీసుకోవడానికి కష్టపడుతున్నానంటే బైబిల్ స్టడీలో దీన్ని డిస్కస్ చేసాం, మళ్ళా దాన్ని తీసుకొస్తున్నారు. మన గంటలో చక్కగా ప్యాసేజ్ కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇంకా కొత్తది అడిగితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అడిగింది అడిగి తోమింది తోమి కాకుండా అది అలా డిస్కస్ చేసాం, అందులోకి వెళ్ళొద్దు బాబు అని సందీప్ అంటాడు. సరే బాగుంది, రెప్కా నువ్వే మాట్లాడతావా?
సార్ 1:25-24 కూడా నిద్ర మేలుకొని అనే మాట అక్కడ రాయబడింది సార్, యోసేపు గురించి. అప్పుడు
ఓకే, అక్కడ ఆల్రెడీ నిద్ర ఆ కళ ఆ స్వప్నం నిద్రలోనే వచ్చింది అని చెప్పి మాట్లాడాం. అక్కడ దర్శనం అంటే నిద్రలో వచ్చేది కాదు, కానీ స్వప్నం అంటే నిద్రలో వచ్చేదే. అప్పుడు ఆయన రెండో మాట మాట్లాడుతున్నాడు, అంటే దేవదూతలు ఆ కళలోనే మాట్లాడతారా అని అడుగుతున్నాడు. ఇది విచిత్రమైన ప్రశ్న, దాని మీద కూడా ఏమన్నా మీరు స్టేట్మెంట్స్ ఇవ్వండి.
సార్ వందనాలు సార్.
సురేష్
సార్, స్వప్న మందు ఇక్కడ యేసుప్ గారితో మాట్లాడుతున్నట్టుగా అన్ని సందర్భాల్లో కనపడతా ఉంది సార్, కానీ అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో స్వప్నంతోనే స్వప్నంలోనే మాట్లాడరు. ఎందుకంటే మనం జక్కరే గారిని చూసినప్పుడు ఆయన ఆ ధూపం వేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా కనపడతాడు, అక్కడ అతను కంగారు పెడతాడు. అలాగే మరియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా స్పష్టంగా ప్రత్యక్షంగా కనపడింది, అక్కడ ఆవిడ కంగారు పడకుండా ఆ శుభవచనాన్ని వింటున్నట్లుగా. అంటే ఆ ప్రత్యక్షత అనేది స్వప్నం అందే కాదు, ప్రత్యక్షంగా కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు అనే విషయాన్ని నేను కోట్ చేస్తాను సార్. ఎగ్జాంపుల్ బట్టి
చాలా స్పష్టంగా మనకు అనిపించేది రెండు రకాలుగా మాట్లాడాడు. మరియకేమో దర్శనం నేరుగా కనబడ్డాడు, ఈ షేప్కేమో కళలో కనబడ్డాడు. కాబట్టి కళలోనే కనబడతాడా అన్నది కొంచెం సిల్లీ క్వశ్చన్ లాగా అనిపించింది. అయినా తన సుధా మంచి మనసు ఏంటంటే ఆయనకు అర్థం కాదు గాని ఈ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో, వాళ్ళకి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాడు అని భావిస్తా ఉన్నాను. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికో హెల్ప్ చేయడానికి మీరు అడగొద్దు, మీకు రియల్ గా క్వశ్చన్స్ ఉంటేనే అడగండి, మీకు అర్థం కాకపోతే అడగండి. పక్క వాళ్ళు కడుపు నింపడానికి మనం ట్రై చేయట్లేదు, మనం కడుపు నింపుకోవడానికి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా చక్కగా కోట్ చేస్తున్నారు, సమాధానాలు చాలా చక్కగా కోట్ చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నకు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, అబ్రహాంతో పగటపూట మాట్లాడిండు, ఎవరితో ఎలా మాట్లాడాలనుకుంటాడు అలాగే మాట్లాడతాడు, గొల్లలకు నేరుగా కనబడ్డాడు, డైరెక్ట్ గా కూడా కనబడ్డాడు. అలా ఏం కాదు సార్, శాంసన్ విషయంలో కూడా మనోహరతో ప్రత్యక్షంగా మాట్లాడారు, కలే కాదు అని చక్కగా మాట్లాడుతున్నారు. తెలిసిన విషయాలే, అందుకోసం అంతమంది రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, ముగించుకుందాం మరి. ఇక మనం నెక్స్ట్ వీక్ దీన్ని తీసుకెళ్ళాలి, ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. కాబట్టి నాకు కాంటెక్స్ట్ మాట్లాడండి, అదొకటి మాట్లాడితే అయిపోద్ది. తర్వాత అప్లికేషన్స్ వరుసగా చెప్పేయండి, క్లోజ్ చేసేద్దాం. కాంటెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారా? ఆల్మోస్ట్ ప్యాకేజ్ మీద చక్కటి డిస్కషన్ జరిగింది, మనం క్లోజ్ చేసేద్దాం. సందీప్
ఒక క్వశ్చన్ సార్. అయ్యో దేశం ఉంటే బానిసత్వ దేశంగా సార్, కానీ దూత అక్కడికి ఎందుకు వెళ్ళమని చెప్పినాడు సార్? 13 వచనంలో
ఐగుప్తు దేశము బానిసత్వ దేశము, అక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడు దూత అని అంటాడు. అట్లాంటి ప్రశ్నలు తీసుకునబడవు, ప్రశ్నల సమయం ముగించబడింది. మీరు సందర్భం మాట్లాడండి, అప్లికేషన్స్ మాట్లాడండి. సందర్భం ఎవరైనా మాట్లాడతారా?
సార్ వందనాలు సార్. సార్ సందర్భం ఏమో, ఎప్పుడైతే జ్ఞానులు అతన్ని మోసం చేశారో వెంటనే ఈరోజు కోపంతో ఆ పిల్లలందరినీ కూడా సంహరించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క లోక రక్షకుని తప్పించడం కోసం, ఆ యొక్క వధ నుంచి తప్పించడం కోసం లేఖన నెరవేర్పు నిమిత్తం కూడా ఇక్కడ దూతను ఉపయోగించుకొని యోసేపు ద్వారా అక్కడ నుంచి ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్తికి ఆ తర్వాత హీరో చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి
సందర్భం అంటే నీకు అర్థమైంది, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. గైడ్ లైన్స్ లో ఏం రాసిన సందర్భం అంటే
సార్ ఒక మాటలో ముగించేస్తాం సార్. అయితే
సందర్భం అంటే గైడ్ లైన్స్ ఏం రాసాము అది నా ప్రశ్న. మీ ట్రైనింగ్ గ్రూప్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ని పిన్ చేసి పెట్టాం కదా, అక్కడ సందర్భం అంటే ఏం రాసామని అడుగుతున్నా.
అంటే పారాగ్రాఫ్ ఎలా స్టార్ట్ అయింది అన్నట్లుగా మనం స్టార్ట్ వచ్చిన నుంచి మనం మాట్లాడేవాళ్ళం సార్.
ఎవరైనా గైడ్ లైన్స్ లో 16 పాయింట్స్ చదవండి, మిగతా వాళ్ళు కూడా అవగాహన రావడం కోసం.
సార్ 16 వచ్చిన సార్, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు
లేదమ్మా, గైడ్ లైన్స్ మీ వాట్సాప్ గ్రూప్ 16 పాయింట్ అని
చెప్తున్నాను. కాంటెస్ట్ సందర్భం గురించి తప్పక మాట్లాడేటట్లు చూడాలి. నోట్, సందర్భం అనగా ఏ పరిస్థితులలో అలా మాట్లాడుతున్నారో చూడడం.
థ్యాంక్ యూ వెరీ గుడ్. కాబట్టి సురేష్, సందర్భం నీకు అర్థమైతే ఇప్పుడు సందర్భం మీద మాట్లాడు. అక్కడ చాలా చక్కగా అర్థం కావడం కోసం రాశాం, సందర్భం అనగా ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడుతున్నారో చూడండి అంతే తప్ప 11 వచనాల్లో ఏముందో చెప్పండి కాదు. మన సమ్మరీ చెప్పమంటే సమ్మరీ చెప్తున్నాను, నేను కాంటెక్స్ట్ అడుగుతున్నాను. ఇంకొకరు ఎవరైనా మాట్లాడండి. సందర్భం
సరే, హేరోది యొక్క కుయుక్తి నుండి ప్రభువుని కాపాడుతున్న సందర్భం.
బాగుంది, హేరోదు కుట్ర ఆ కొరకు వివరిస్తున్న లేదా కుట్రలో ప్రభువుని కాపాడుతున్న సందర్భం సింపుల్ గా ఉంది అంతే. ఇంకేమైనా ఉంటే మాట్లాడచ్చు, సమయం అయింది కాబట్టి నేను అప్లికేషన్స్ లో తీసుకువెళ్తున్నాను. అప్లికేషన్ వరుసగా సందీప్ నీ అప్లికేషన్ మాట్లాడతావా?
సహనం సార్.
సహనం ఎందుకు నాయన? సహనం ఎక్కడ వచ్చింది?
2:19 సార్.
కొంచెం నా టైం తీసుకోకుండా, అందరి టైం తీసుకోకుండా, 6:30 అవుతుంది కాబట్టి చిన్నపిల్లల్లా కాకుండా అక్కడ రాశాం అప్లికేషన్ అంటే ఏంటో. అప్లికేషన్ అంటే ఏంటి చదువు, గైడ్ లైన్స్. మరొకరు చదవండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను కదా అప్లికేషన్.
ఆ పారాగ్రాఫ్ నుండి టీమ్ సభ్యులు మొదటి ప్రాధాన్యత ఇస్తూ తమ అన్వయింపును మాట్లాడేటట్టు చూడాలి. అన్వయింపు అనగా చదివిన వారు ఏం నేర్చుకున్నారు, ఏం మార్చుకోవాలనుకుంటున్నారు తెలియజేయాలి. ఇతరుల గురించి గాని అందరి గురించి గాని మాట్లాడకూడదు.
అంతే, ఏం నేర్చుకున్నావు ఏం మార్చుకుంటున్నావు చెప్పు. సహనం సార్ అంటే ఏంది అది? ఇంకొకరు మాట్లాడే చెప్పు సందీప్ అప్లికేషన్.
విధేయత సార్, దేవుని మాటకు యోసేపు వలే విధేయత మాట వినడం.
యోసేపు వలే విధేయత చూపించాలని నేను నేర్చుకున్నాను. అయిపోయింది, థ్యాంక్ యూ బాబు. సహనం అన్నప్పుడు విధేయత రైట్ రాసుకున్నా. తర్వాత దయా మాథ్యూస్, నీ అప్లికేషన్స్ ఏమైనా చెప్తావా?
సార్ ప్రైజ్లాడ్ సార్, నేను కూడా అంతే సార్. యోసేపు గారు మరి దేవుని దూత ద్వారా హెచ్చరింపబడినప్పుడు కూడా ప్రతిసారి విధేయత చూపించాడు సార్. నేను కూడా అలాగా దేవుడి పరిచర్యలో మరి విధేయతగా ఉండాలని నేను నేర్చుకున్నాను సార్. ప్రైజ్ ప్లస్.
ఓకే, థ్యాంక్ యూ. సుధా, నీ అప్లికేషన్స్.
సార్ ఓవరాల్ గా విధేయత అనేది తీసుకున్నాను సార్, 16-17 వచనాలు నావి కాబట్టి జ్ఞానులు ఆ హీరోది వల్లే మనం దాని పదార్థం తీసుకోకుండా పాజిటివ్ గా థింక్ చేయాలి అనేసి నేను తీసుకుంటున్నాను సార్.
బాగుంది. అప్లికేషన్స్ మీకు ఇచ్చిన మీరు చదివిన వాక్యాల మీదే కాదు, స్టడీ చేసిన 11 వచనాల్లో నుంచి మీరు జీవితానికి అన్వయించుకున్న విషయాలు ఏవైనా మాట్లాడచ్చు. ఓకే, ఎనివేమంటావు? హీరోదిలా ఉండకూడదు అని తీసుకున్నావా
సార్? అధికార కాంక్షతో ఆయన భయపడిపోయాడు, తీసుకున్నా.
కోఆర్డినేటర్ అయ్యాడు కాబట్టి నేను కోఆర్డినేటర్ని హీరో లాగైతే దుర్వినియోగం చేసుకున్నా అంటాడు. బాగుంది. తర్వాత రిక్క
సార్, యోసేపు నుండి విధేయత చూపించాలి దేవుడు మాట్లాడినప్పుడు అని ఇస్తున్నా సార్. తర్వాత లోకంలో మనుషులకు శ్రమ వచ్చి అన్యాయంగా చంపబడినప్పుడు దేవుడిని అన్యాయస్తునిగా చూడకుండా దాని వెనకాల శత్రువుని చూడాలని, దేవుడు ఎప్పుడు రక్షించడానికి చూస్తాడనే విషయం ద్వారా దేవుని తప్పుగా అర్థం చేసుకోకూడదని నేర్చుకున్నా.
ఓకే రిప్క, తర్వాత సురేష్.
సార్ వందనాలు సార్. ఏసేపు వలే విధేయత అనేది కూడా నేను తీసుకుంటా ఉన్నాను సార్. అలాగే ఇక్కడ దూత చెప్పిన మాటకు ప్రతిసారి కూడా లోబడతా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మని సహాయంతో మనం కూడా నడిపించబడాలి అనే విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాను సార్. అలాగే నజరేతు అనే ప్రాంతం నుంచి ఆయన ఎన్నుకోవడం, తద్వారా ప్రాంతాన్ని గుర్తింపు ఆయన ఎలా తీసుకొచ్చాడు, అలాగే మనం కూడా అది లేదు ఇది లేదు నేను తక్కువ వాడిని అని కాకుండా మనం ఉన్న ప్రదేశంలోనే దేవుని శక్తి పైన ఆధారపడుతూ మనం ఉన్న ప్రాంతానికి కానీ మనం ఉన్న సమాజానికి ఒక మంచి పేరు మన ద్వారా తీసుకురావాలనేది నేను నేర్చుకుంటా ఉన్నాను.
సార్ ప్రైస్ సార్, నేను కూడా ఏసేపు వల్లే విధేయత కలిగి జీవించాలి అని నాకు నేను తీసుకున్నాను సార్. అలాగే జ్ఞానుల వల్లే ఆయన్ని ఆరాధించి ఆయనకి నా జీవితాన్ని కానుకలు సమర్పించుకున్నారు కాబట్టి మనమే ఆయనకు కానుక కాబట్టి ఆయనకు నేను సమర్పించుకుని జీవించాలని అనుకున్నాను సార్. అలాగే హేరోదు తన రాజ్యము తన సీట్ ఎక్కడ పోతుందోనని ఈ లోక సంబంధమైనవిగా ఆలోచించి యేసు ప్రభును చంపించాలని చూశాడు కదా సార్. ఆ హేరోదు వల్ల ఈ లోక సంబంధమైన వాటిని వైపు చూడక ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన వాటి వైపు చూస్తూ ముందుకు సాగాలని నేను అన్వయించుకున్నాను సార్. ప్రైస్ సార్.
అట్లాగే జనరల్ గా అన్వయింపు అంటే వ్యాఖ్యానం కాదు, అన్వయింపు అంటే జీవితానికి తీసుకోవటం. ఒకవేళ మీరు రాజులు అనుకోండి, ఏ రోజు లాగా నేను అలా ఉండకూడదు. ఒకవేళ భూ సంబంధంగా ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు దాకా నేను అధికార కాంక్షతో సింహాసనాలు కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాను, ఈ రోజు నుంచి నేను సింహాసనానికి ప్రాముఖ్యత ఇవ్వను అని తీసుకోవాలి. అక్కడున్న ప్యాసేజ్ మీద స్టేట్మెంట్స్ వేరు, అప్లికేషన్స్ వేరు. అప్లికేషన్స్ అంటే మీరు మార్చుకుందాం అనుకుంటున్న విషయాలు, మీరు కొత్తగా నేర్చుకున్న విషయాలు ఇందాకలు దుఃఖాంది. ఏ సందర్భంలో కూడా దేవుడిని కారకం చేయకూడదు, ఆయన అన్యాయం చేయడు, దాని వెనకాల సాతాను ఉన్నాడు, అది మనం దేవుణ్ణి తొందరపడి ప్రవచనాలు నెరవేరు అది ఇది అని చెప్పి వ్యాఖ్యానం చేయకూడదని నేను గ్రహించాను. అట్లానే చెప్పచ్చు. బాగుంది, అప్లికేషన్స్ కూడా బాగా చెప్పారు. ఎవరైనా ఒకరు మీ టీమ్ సభ్యుల్లో నుంచి ఈ 11 వచనాలను మన స్టడీలోకి వచ్చిన విషయాన్ని పట్టుకొని 1 or 2 minutes లో స్తుతులు చెల్లించాలి, తర్వాత మనం సమయాన్ని అడ్జస్ట్ గా చెప్పేస్తాం. 13 వచనం నుంచి 23 వరకు ఉన్న వచనాలను పట్టుకొని ఒకరు చదివిన అంశాలను బట్టి స్తుతించండి.
ప్రింగుల దేవా, పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి మిత్రం, మీ పాదాలు పొందినాను హృదయకాలం మీ వాక్ లేఖనాల యొక్కకు రావడానికి మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీరు స్తుతిస్తున్నాను ప్రభా. లేఖనాన్ని ధ్యానించడానికి మీ ధర్మశాస్త్రమును ఆనందించడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీ పొందిన ప్రభా. నిజంగా మీరు రక్షకుని భూమి మీదకి పంపి ప్రజల క్షేమాన్ని సమకూర్చడానికే చూస్తూ వచ్చిన, దాని కొరకు మనుషులను మీరు వాడుకుంటూ వచ్చినారు ప్రభా. ప్రతిసారి మీరు దర్శించినప్పుడు యోసేపు ఎంత ఒక్క మాట కూడా ఎదురాడకుండా ఎంత మంచి విధేయతను తాను చూపించగలుగుతూ వచ్చినాడు. ఆ బాధ్యతను తన మీద వేసుకొని ప్రభా క్రీస్తు ప్రభులు వారిని శిశువుగా ఉన్నప్పుడు కాపాడుతూ వచ్చినాడు. అలాంటి విధేయత మా జీవితాల్లో మేము కూడా కలిగి జీవించడానికి మాకెంతైనా మీ కృపను చూపిస్తురమ్మని వేడుకుంటున్నాను ప్రభా. లోకంలో జరుగుతున్న దుష్ట కార్యముల వెనుకాల ఉన్న దుష్టుని హస్తాన్ని, మనిషిని వెనుకాల పనిచేస్తున్న శత్రు యొక్క పన్నాగాన్ని మేము గ్రహించడానికి మా కృప చూపించండి. ఎన్నోసార్లు నిన్ను ప్రశ్నించి నిందించి మీ కార్యాలను ప్రభా తెలుసుకోలేని అజ్ఞానంలో మేము ఉండకుండా శత్రువుని యొక్క పన్నాగాన్ని గుర్తించడానికి, మిమ్మల్ని ఎప్పుడు మంచివాడుగా ఘనకార్యం చేసే దేవుడుగానే స్తుతించడానికి మా కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నిజంగా మత్తయి పాత నిబంధన వచనాలను చూపిస్తూ యూదులకు రక్షకుడు యేసే అని వారు నమ్మాలని మరి ప్రభా వచనాలను ఎత్తి చూపిస్తూ వాటి నెరవేర్పును ఎంతగా రాస్తూ వచ్చిన ఆ విధంగా లేఖనాల ద్వారానే యేసే క్రీస్తుని మేము కూడా లోకానికి రుజువుపరిచినట్లు వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడానికి మీరు మా కృపను అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటూ ఉదయ కాలమున మీరు నేర్పించిన ఈ సత్యాలను బట్టి మీ కొందనం చెల్లిస్తూ క్రీస్తు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె
బైబిల్ స్టడీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన టీమ్ సభ్యులకు అందినాడు. అట్లాగే ఆన్లైన్ లోకి 550 మంది పైగా ఆశతో వచ్చారు. కాబట్టి బైబిల్ స్టడీ మీద ఆసక్తి ఉంది, మనం కొంచెం అడిగే ప్రశ్నలు లేకపోతే మన సిద్ధపాటు చాలా అవసరం. మరొకసారి ట్రైనింగ్ టీమ్ కు వందనాలు. తిరిగి సమయాన్ని అధ్యక్షులు గారు చెప్తా ఉన్నారు.